శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రప్రస్థానికి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, జరాసంధాదుల చేత సర్వనాశనం అయ్యేలా చేసి జరాసంధుడిని చంపించి మయసభను ఏర్పాటు చేయించి పాండవుల చేత రాజసూయాగం చేయించాడు. ఈ రాజసూయాగానికి అందరూ వచ్చారు, అందులో శిశుపాలుడు కూడా వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత భీష్ముడు, ఈ ప్రపంచంలో అగ్రపూజారుహుడు కృష్ణుడే, కృష్ణుని మాత్రమే సింహాసనం మీద కూర్చోబెట్టి ఇందరిలోనూ ఉత్తముడి కింద భావించి పూజించు అన్నట్ట. యజ్ఞంలో ఎప్పుడూ ఒక వ్యక్తిని గొప్పవాడిని పూజించాలి. 5 రోజులు యజ్ఞం జరిగితే ఈ యజ్ఞంలో ఎవడో ఒక వ్యక్తిని అగ్రపూజారుహుడిగా భావించి ఒక కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు కడిగి పూజించాలని శాస్త్రం అన్నమాట. అందుకని అక్కడ ఎవరిని పూజించాలి అని ధర్మరాజు గారు భీష్ముడిని అడిగాడు. ఎందుకని, ధర్మరాజు గారికి కృష్ణుడు పరమాత్మ అని తెలుసు, కానీ తనంత తాను నిర్ణయం తీసుకుంటే ఈ జనాలు తప్పుపడతారు. అందుకని చాలా టెక్నిక్గా భీష్ముడిని అడిగితే ఆయన నవ్వి, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఇంకెవరున్నారు నాయన, ఆ పరమాత్ముడు తప్ప. ఆయన వయస్సుని పక్కకు పెట్టి స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండు ఇష్టుడు, స్నాతకుడు ఋత్విక్కు సద్గురువు ఇష్టుడు అందరూ పరమాత్మయ కృష్ణుడే, ఆయన్ని మించిన వాళ్ళు లేరు. ఆయన్నే పూజించనగానే ఒక మహాసింహాసనం మీద కృష్ణుడిని కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సున జల్లుకుని పువ్వులతో ఆయన్ని పూజించడం మొదలుపెట్టాడు ధర్మరాజు. ద్రౌపదీ సమేతంగా పాండవులంతా బ్రహ్మానందం పొందారు. ఆ సమయంలో వచ్చాడు ఈ శిశుపాలుడు. ధర్మరాజా, మహాయజ్ఞం చేస్తున్నావని నీ మీద ప్రేమతో అందున మా పెద్దమ్మ కొడుకు కదా అని వచ్చాను. నువ్వు పెద్దమ్మ కొడుకు కాదు, దద్దమ్మ కొడుకులే ఉన్నావు. ఈ పనికి మాలిన వాణ్ణి, పశుపాలుణ్ణి ఒక మహాసింహాసనం మీద కూర్చోబెట్టి ఎందరూ చూస్తూ ఉండగా అగ్రపూజారుణి చేసి పూజిస్తావా? అతడి దగ్గర ఏముంది గొప్పతనం?
అవనీనాథులనేకులుండగ విశిష్టారాధ్యుల ఆర్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్గురుండ.
ఈ భూమి మీద ఎంతోమంది మహారాజులు ఉన్నారు, పూజార్హులు చాలామంది ఉన్నారు, బ్రాహ్మణోత్తములున్నారు. ఎంతమంది ఉండగా వాళ్ళందరినీ కాదని ఈ కృష్ణుణ్ణి, వార్ష్ణేయు కష్ట చరిత్రం కలిగినటువంటి వాణ్ణి, గాంగేయు దుర్వ్యవసాయంబున పూజ చేసితి దాశార్హుండు పూజార్హుడే. భీష్ముడు అంటే ముసలాడు, రిటైర్ అయిపోయాక బుర్ర పనిచేయట్లేదు అనుకుందాం. బుద్ధి లేని ఒక వృద్ధుడి మాట విని నీ బుద్ధి పాడు చేసుకుంటావా? అతడు చెప్పిన మాట విని కృష్ణుడిని పూజిస్తావా? ఈ దాశార్హుడు దాశార్హ వంశస్థుడు అతడు. వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఎక్కువ మంది పూర్వం చేపలు పట్టుకునేవాళ్ళకు కూడా సేవ చేశారట, ఏదో కారణం చేత, ఓ శాపవశాత్తు. అందుకని ఈ దాశార్హుడు పూజార్హుడే అన్నాడు ఆయన. దశార్హ వంశానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసు కదా. దశార్హ దేశము అని ఒక దేశం ఉన్నది, అంటే అది మత్స్యమండలం. ఉదాహరణకి సత్యవతి ఉంది కదా, భీష్ముడి సవతి తల్లి, వేదవ్యాసుని తల్లి, ఆవిడ్ని పెంచిన రాజుగారు దాశరాజు గారు. అటువంటి వాళ్ళకు కూడా సేవ చేసినటువంటి వాళ్ళని దాశార్హులు అనేవారట ఆ రోజుల్లో. కొన్ని కారణముల చేత అజ్ఞాతవాసం చేసి ఈ యాదవుల్లో కొంతమంది అక్కడ సేవ చేశారు. వాళ్ళు మహాత్ములు కనుక సేవ చేశారు, అందుకని వాళ్ళని దాశార్హులు అన్నారు. అది వాళ్ళ గొప్పతనం. అది మర్చిపోయి ఈ దాశార్హుడు పూజార్హుడా, వృద్ధుల బుద్ధులు సంచలింపమే అంటాడు నాన్నయ్య గారు. వృద్ధుల యొక్క బుద్ధులు సంచలిస్తాయట. అలా ఈ భీష్ముడికి బుద్ధి పని చేయకపోతే నీ బుద్ధి ఏమయ్యింది అని నోటుకు వచ్చినట్టు తిడుతూ ఉంటే సహదేవుడి గొడ్డు మండిపోయింది. మేము ఇష్టపడి కృష్ణుణ్ణి పూజిస్తున్నాం, ఎవడైనా కృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటే కాదంటే వాడి నెత్తి మీద నా ఎడంకాలు పెడతాను అని ఎడంకాలు పైకెత్తాడు. వెంటనే ఆకాశవాణి శభాష్ అంది, దేవతలు పూలవర్షం కురిపించారు, సభలో వాళ్ళంతా గట్టిగా తప్పట్లు కొట్టారు. ఇదిరానైనా మంచి పని, చిన్నాడివైనా సహదేవా మంచి పని చేసావు అని అందరూ పొగిడారు. అందరిలోకి చిన్నాడు వాడు ఉత్సాహం వచ్చేసి కాలెత్తాడనమాట. అందున భీముడు పక్కనుంటే ఆయన మరీ హుషారు రెండో అయ్యి, భీముడు లేకపోతే వెళ్ళి అలా మాట్లాడు, భీముడు అంటే ఆయనకి ఇష్టం. అందుకని మేము కృష్ణుడిని పూజిస్తాం, ఇది మా ఇష్టం, మా సభ, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళని పూజించే అధికారం మాకు ఉంది, కాదన్న వాడి నెత్తి మీద ఎడంకాలే పెడతానన్నాడు ఆయన ఏకంగా. ఇంతలో శిశుపాలుడు వాణ్ణి తిట్టాడు. ఇలా అందరూ తిడుతూ ఉంటే భీముడు విజృంభించాట గత తీసుకుని. అప్పుడు భీష్ముడు అన్నాడు, ఆ మూర్ఖుడి జోలికి నువ్వు వెళ్ళకు, నువ్వు గదెత్తటం వృధా, నీవు ఎత్తడం గదా అది వృధా, నీకు వ్యధ, వీడి సంగతి చెబుతాను విను. ఈ శిశుపాలుడు కృష్ణుడి కంటే దాదాపు 6 ఏళ్ళు చిన్నవాడు. వీడి తల్లి పేరు సాత్వతి. చేది దేశపు రాజుకి సాత్వతి వల్ల, అంటే వసుదేవుడి చెల్లెలి వల్ల వీడు పుట్టాడు. వీడు పుట్టినప్పుడు వీడు ముఖం వికృతంగా ఉండేది, ముక్కిలా వచ్చి కన్ను ఈ రెండు కళ్ళు కలిసిపోయి మధ్యలో ఉండేవిట, చెవులు దొప్ప చెవుల్లో ఉండేవి. అతి భీకరంగా పుట్టాడు ఈ శిశుపాలుడు. వాడిని చూస్తే అందరూ వణికిపోయేవారు. వాడు అలా పుట్టగానే ఆకాశవాణి, వీడు వికృతాకారుడు, శాపవశాత్తు పుట్టాడు. ఎవరైనా వీడిని ఎత్తుకున్నప్పుడు వీడికి అందమైన రూపం వచ్చి ఈ వికృత రూపం పోయి కళ్ళు ముక్కు చెవులు యథాతథంగా అయినట్టయితే ఆ ఎత్తుకున్న వ్యక్తి వల్లే వీడికి చావు తప్పదు అని ఆకాశవాణి అన్నది. అప్పటి నుంచి ఈ వసుదేవుడి చెల్లెలు సాత్వతి ఈ కుర్రవాణ్ణి వచ్చిన వాళ్ళందరినీ ఎత్తుకోండి అనేదిట. ప్రసాద్ గారు ఎత్తుకోండి, రామకృష్ణ గారు ఎత్తుకోండి, రమణమూర్తి గారు ఎత్తుకోండి అని అందరికీ ఇచ్చేది. వాళ్ళు ఎత్తుకున్నా వాడి రూపం అలాగే ఉండేది. ఇలా ఉండగా తన మేనత్తకి కొడుకు పుట్టిన విషయం తెలుసుకుని కృష్ణుడు 8 ఏళ్ళవాడు అక్కడికి వచ్చాడు. అప్పటికి శిశుపాలుడికి 2 ఏళ్ళు అనమాట. ఈ 2 ఏళ్ళవాడు అటు ఇటు పరిగెడుతున్నాడు. ఇంతలో కృష్ణుడు వచ్చి బావా అని దగ్గరికి తీసుకున్నాడు. చీ పో అన్నట్టు చిన్నప్పుడేవాడు, అంత వికృత రూపంలో. అయినా సరే వాడిని గట్టిగా ఎత్తుకోగానే వెంటనే వాడికి రూపం యథాతథంగా అయిపోయింది. వాడి కళ్ళు యథాతథంగా అయిపోయి అందరిలాగా మన చెవులు లాంటి చెవులు, మన కళ్ళ లాంటి కళ్ళు వచ్చి కాస్త అందంగా మారాడు. ఇంకా సాత్వతికి మతిపోయింది. వెంటనే కృష్ణుడి కాళ్ళు పట్టుకుని, కృష్ణ నువ్వు పరమాత్మవని నాకు తెలుసు, చూస్తూ చూస్తూ నీ మేనత్తకి గర్భశోకం కలిగిస్తావా, నీ భావం చంపుతావా, వాడిని చంపకురా నాయన అంది. అత్త నాకుగా నేను చంపను, కానీ వీడు 100 తప్పులు తిట్లుగా, చాలామంది తిట్లు అనుకున్నారు, తిట్లు తిట్టినప్పుడల్లా ఒక్క పక్క పెట్టడం ఒట్టి అబద్ధం, అది 100 తప్పులు దోషాలు. 100 దోషములు చేసేదాకా నేను వీడిని సహిస్తాను, 100వ దోషం పూర్తయ్యాక ఇక నేనేం చేద్దాం అనుకున్నా నా మాట వినదు, నా పక్కనే ఉన్న చక్రం, అప్పుడు చక్రం నన్ను కూడా కాదని వాడిని చంపుతుంది అన్నట్ట. చాలు నాయన, అంతకంటే ఎక్కువ తప్పులు చేయలేళ్ళే నా కొడుకు అనుకుంది ఆవిడ. కానీ వాడు అప్పటికే చాలా చేశాడు, అందుకే వాడు విజృంభించి ఈతడు క్షుద్రుడు, తల్లిని సంహరించిన వాడు. తల్లిని సంహరించడం ఏంటంటే వాడు మొహం కాకపోతే ఓ ముసల్ది వచ్చిందిట అక్కడికి పోతన, అది తల్లి లాంటిదిట, దాని పాలు తాగట్ట తల్లిటిప్పుడు, అందుకని తల్లిలాంటి పోతనని చంపాడు. అక్కడికి అదొక దోషం, తల్లిని చంపాడనే మాట చాలా దోషం కదా. ఇలాంటి దోషాలు అంతఃపురం చాలా చేసినా ఇప్పుడు ఎక్కువ చేశాడు. ఈ చేసినప్పుడల్లా కృష్ణుడు లెక్క పెట్టుకుంటూనే ఉన్నాడనమాట. ఎప్పుడు లెక్క పెట్టుకోవడానికి కృష్ణుడి దగ్గర రెడీగా ఉంటాయి ఒక్కలు, ఆమె లెక్క పెడుతూనే ఉంటాడు. ఈతడు కృష్ణుడి వల్ల బాగుపడ్డాడు గనక, కృష్ణుడు వాడు దోషాలన్నీ లెక్క పెడుతూ ఉంటాడు గనక దోషాలు పూర్తయ్యాక కృష్ణుడు చంపుతాడు. లేకపోతే నేను విజృంభిస్తే ఈ లోకం ఆగుతుందా, అందుకే నేను మాట్లాడలేదు అన్నాడు భీష్ముడు. ఏది భీముడికి కథ చెప్పి. చాలా కాలం క్రితం ఓ గురువు గారు ఉండేవారు. ఆయన అదృష్టం అన్నీ బాగున్నాయి కానీ గయ్యాళి గంప లాంటి భార్య వచ్చింది. ఆవిడ గురువుగారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేది, అప్పుడప్పుడు కర్రతో కొట్టేది. భోజన సమయంలో మాత్రం రోజు ఏం చేసేది, చారు పోయమనగానే ఆ చారు కొండ వేడి వేడి కొండ పట్టుకొచ్చి గురువుగారి నెత్తి మీద ఢవిక్కును కొట్టేది. పాపం గురువుగారు వాటినన్నిటి తట్టుకుంటూ ఆరితేరిపోయాడు. ఏముంది 4 రోజులు 4 కొండ దెబ్బలు తిన్నాక 5వసారి బుర్ర బండబారిపోతుంది, బండబారిపోయిన బుర్ర మీద కొండతో కొట్టిన ఏమవదు, అలా అయిపోయాడు ఆయన. ఆయన దగ్గర చాలామంది చదువుకున్నారు. ఓసారి ఓ శిష్యుడు చేరాడు. ఒక 10 ఏళ్ల పాటు గురువుగారి దగ్గర చదువుకున్నాడు. గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. వాడు పేదవాడు, వాడు ఏమి ఇవ్వలేనంటే గురువుగారు ప్రేమతో దగ్గరికి తీసుకున్నారట. ఈ కొండలు చారు ఇవన్నీ వాడు కూడా రుచి చూశాడు. గురువుగారి పక్కనే ఉంటే మరి అవన్నీ చూడద్దు, అందువల్ల అవన్నీ రుచి చూశాడు వాడు. క్రమంగా వాడి విద్య పూర్తయింది. గురువుగారి దగ్గరకు వచ్చాడు. గురుదేవా గురుదేవా, 10 సంవత్సరముల పాటు ఉచితంగా అన్నం పెట్టి విద్యను నేర్పారు, మీ దయవల్ల నేను మహాపండితుండయ్యాను, ఏ రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నేను ఉద్యోగం సంపాదించాక మీకు ఏం దక్షిణ ఇమ్మంటే ఇస్తాను, మీకు కోరుకోండి, మీరు కోరుకున్న దక్షిణ ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్నట్ట. అప్పుడు గురువుగారు, డబ్బులు ఇచ్చేవాడు చాలామంది ఉన్నారా నాకు, నాకు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది, ఆ కోరిక నువ్వే తీర్చు అంటే కోరుకోండి గురుదేవా తీరుస్తానన్నాడు. చూసావు కదా మీ గురుపత్నిని, రోజు వేడి వేడి చారుకుండా నా నెత్తి మీద కొడుతుంది, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది, గంపగయ్యాడి. అందులో నువ్వేం చేస్తావంటే ఒట్టి సాధువుని, మెతక పిల్లని, మేకలాంటి దాన్ని నువ్వు కొట్టినా తిట్టినా పడుండేదాన్ని పెళ్లి చేసుకో. ఆవిడ ఎటువంటిదైనా పర్వాలేదు, అందగత్తి కాకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క దక్షిణ నాకు ఇవ్వరా, పైగా
నీ పెళ్ళయ్యాక నేను ఇంటికి వస్తాను, నువ్వు నీ పెళ్ళాన్ని తిడుతూ ఉంటే నా కళ్ళారా చూసి చెవులారా విని ఆనందంతో పొంగిపోతాను, ఇదే నాకు కావలసిన దక్షిణ అన్నాడు.
ఇదంత గురుదేవ, మీకు ఆ దక్షిణ చెల్లిస్తాను అని గురువుగారి చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేసి వీడు వెళ్ళిపోయాడు. వీడు అదృష్టం బాగుండి రాజుగారి దగ్గర కొత్త వాళ్ళు ఉద్యోగం వచ్చింది. ఇంకేముంది, ఉద్యోగంలో చేరాక ఇక అక్కడి నుంచి పెళ్లి సంబంధాలు వెతుక్కోవడం మొదలెట్టాడు. ఈలోపు గురువుగారు ఒరే నా దక్షిణ అని వారానికి ఉత్తరం రాయడం మొదలెట్టారు, వాట్సాప్లు పెట్టడం మొదలెట్టాడు. ఇక వీడు తప్పదు గురువుగారి దక్షిణ చెల్లించాలని పెళ్లి సంబంధాలకు వెళ్ళాడు. ఇలాంటి ఓ పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి నాకు ఇలాంటి సంబంధం కావాలనగానే ఈ పెళ్ళిళ్ళ పేరకి వెళ్ళి ఆయన పెళ్ళాన్ని తిడతాట కొడతాట పడేటటువంటి అమ్మాయి కావాలి అనగానే ఎవరు చేసుకుంటారు, చిచ్చి ఇలాంటి సంబంధం మాకు వద్దన్నారు. దాంతో వీడికి పిల్లనిచ్చేవాడు లేరు, కుదరడం లేదు. అక్కడ గురువుగారేమో దక్షిణ అంటాడు రోజుకోసారి, ఈయనేమో పెళ్ళిళ్ళ చూ కోసం ప్రదక్షిణ చేసిన ఈ దక్షిణ చెల్లించలేకపోయాడు, ఒక్క సంబంధం రాలేదు. అసలు మామూలుగా అన్నీ బాగుంటేనే సాఫ్ట్వేర్ వాడికే పిల్ల దొరకట్లేదు ఈ రోజుల్లో. ఇక మళ్ళీ ఇలా కొడతాను తిడతాను చారుకుండతో కొడతాను నీ మొహం మండ అంటాను, పెళ్లి చేసుకుంటావా అంటే ఎవరు చేసుకుంటారు, దాంతో వీడికి సంబంధం రావట్లేదు. ఇలా ఉండగా ఒక ఊళ్ళో ఒక సంబంధం వచ్చింది. ఈ సంబంధం అన్ని విధాలా నీకు తగినది, ఆ అమ్మాయి నువ్వు ఏం చేసినా పడుతుందిట అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అదేదో నేనే తెలుసుకుంటానని వీడు వెళ్ళి పెళ్లి కూతురుతో ఏకాంతంగా మాట్లాడుతానగానే అందరూ అలాగే అన్నారు. పెళ్లి కూతురు నిజానికి చాలా భయంకరకరంగా ఉంది, పగలు చూస్తే మళ్ళీ ఒక వారం రోజుల పాటు తడుచుకుంటాం, నల్లగా ఇంత లావుగా ఉంది, ముఖం ఇలా భయకరంగా ఉంది, దంతాలు బయటకు వచ్చి ఉన్నాయి, కళ్ళులా ఉబ్బికొచ్చాయి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, మా గురుదక్షిణ కోసం నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నేను రోజు కొడతాను, పడతావా అంటే పడతా అంది. ఓహో నీ కంఠం కూడా పరమసుకుమారంగా మధురంగానే ఉంది అనుకుని నేను తిడితే పడతాగా అంది, ఓ తన్ను తనితే పడతాగా అంది, ఓ అన్నిటికీ పడతాగా ఉంటుంది కదా అని ఏం చేసినా ఒప్పుకుంటుంది అనుకున్నాడు ఆయన. అన్నం వండమంటే వండుతావా, వండుతాగా అమ్మాయి అనుకున్నాడు, ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఓ సంబంధం సంబంధం అని కాదు, కాస్త చూసుకోవాలి, ఆ తర్వాత ఏమవుతుందో తెలియాలి, కలుసుకోవాలి. ఇప్పుడు పెళ్ళయింది, పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉంది, కానీ పెళ్ళవగానే ఆవిడ వచ్చి మంచం మీద కూర్చుంది, ఏమీ ఎలా కూర్చున్నావు, లేచి నిలబడమేమంటే తన్నే అన్నింటికి ఎంత పడతావు, వచ్చి కాళ్ళు కొట్టింది. వీడికి మతిపోయింది, దిస్ ఈజ్ మై ఒరిజినల్ క్యారెక్టర్, నాకు పెళ్ళి అవ్వపోతూ ఉంటే పెళ్ళిళ్ళ పేరవి వచ్చి ఓ పిచ్చాడు ఉన్నాడు, నువ్వు ఇలాంటి వాటికి ఉంటే పెళ్లి చేసుకుంటాడని చెప్తే కావాలని చేసుకున్నాను, అంతేగాని నేను నీకేం చేయను, రోజు పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల కాళ్ళు నొక్కాలి, అన్నం వండాలి, వేడి చారు పెట్టాలి, విస్తరాకెత్తాలి, నా చింపిరి జుట్టుని చక్కగా నూనె రాసి శుభ్రంగా జడయ్యాలి, ఇలా లిస్టు చెప్పింది. వీడికి మతిపోయింది, ఇన్నాళ్ళు ఇంత బతుకు బతికిచ్చే వరకు నిన్నా చేసుకున్నాను, అమ్మబాబు పోయి పోతన శాకిని ఢాకిని ఇత్యాది రాక్షస స్త్రీలు నీ ముందు బలాదూరు అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఏం చేస్తాడు, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఈలోపు గురువుగారు రే పెళ్ళయిందిట్రా నా దక్షిణ, మళ్ళీ నా దక్షిణ అని ఆయన ఉత్తరం. ఇంకా గురువుగారి యొక్క ఉత్తరానికి జవాబు ఇవ్వలేక ఒక్క మూడు రోజులు మాత్రం భార్యకి బాగా సేవ చేసి నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు ఒక వరం ఇవ్వవే అన్నాడు. ఏమిటి అని మా గురువుగారికి తెలియక ఇలాగ వరం ఇస్తానన్నాను, దక్షిణ ఇస్తానన్నాను, ఆయన ఏమో వస్తానంటున్నాడు, మూడు రాత్రులు మన ఇంట్లో ఉంటాడట, ఆయన ఉన్న మూడు రోజులు నేను తిట్టినా కొంచెం కొట్టినా పడుండమే నీకు పుణ్యం ఉంటుంది, ఆ మూడు రోజులు అయిపోయాక ఇంతకింత నన్ను బాధి నేను పడతాను, ఫర్ మీ ఓన్లీ 3 డేస్ అన్నాడు అని బతిమాలాడు. ఆవిడ చుట్టూ తిరిగాడు, సుందరి నీ వంటి దివ్యస్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా అని పాడాడు. కొంత కరిగింది పాపం, ఎంతైనా ఆవిడ స్త్రీయే కదా పాపం, మనస్సు కరిగి సరే 3 రోజులు ఒప్పుకుంటాను, కానీ 3 రోజుల్లో 100 కంటే ఎక్కువ తిట్టావా నీ బొంద జాగ్రత్త, 100 అంతకంటే ఎక్కువ తిట్టకూడదు, కొట్టడం మాత్రం ఒప్పుకోనందిట, కొట్టను కానీ నువ్వు చెప్పినట్టే 3 రోజుల్లో ఒక 100 తిట్లు తిడతాను, అంతకంటే తిట్టనులే, అది 100 కంటే ఎవడ తిడతాడు నా బొంద అన్నాడు. అని ఆనందంతో ఎగిరి గంతేశాడనమాట. బెహిమా అన్న ఆయన ఒక పాట కూడా పాడేసుకున్నాడు. ఇలా పత్త మీద పాడుకొని బ్రహ్మానంద భరితుడు అయిపోయాడు. ఆ తర్వాత వెంటనే గురువుగారికి ఉత్తరం రాశాడు, గురుదేవ మీరు కోరిన దక్షిణ తక్షణం చెల్లించబడును, మీరు ఒంటరిగా రావలసినది అనగానే గురువుగారు ఇక రాత్రి నిద్రపడితేగా ప్రొద్దునే బయలుదేరిపోయాడు ఈ దక్షిణ కోసం. గురువుగారు అలా దూరం నుంచి వస్తూ ఉండగానే ఈయన వసే దౌర్భాగ్యుల మా గురువుగారు వస్తున్నారే ఆయన కోసమని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తే అన్నాడు. వెంటనే ఆవిడ
నీళ్లు తెచ్చింది. తెచ్చే ముందు ఏం చేసింది, ఓ చాక్ పీస్ తీసుకుంది. అక్కడ బ్లాక్ బోర్డ్ లాగా ఉంది ఓ బోర్డు మీద, దాని మీద దౌర్భాగ్యరాలు అన్నాడు, నెంబర్ 1 అని ఒక అంకె వేసుకుంది. ఇక గురువుగారు ఆనందపడిపోయాడు, శిష్య ఇన్నాళ్ళకి నాకు సరైన శిష్యుడు నువ్వు దొరికావురా, ఆహాహా నువ్వు నీ పెళ్ళాన్ని దౌర్భాగ్యాలని తిడుతూ ఉంటే తల వంచుకుని నీళ్లు తెస్తూ ఉంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదు, ఆనంద బాష్పాలు అవి, ఇక నేను ఈ జీవితంలో గుండెపోటు చచ్చిపోతానేమో అన్నంత ఆనందం కలుగుతోంది. ఆహాహా అని పరవశించిపోయి ఆయనకు కూడా హార్ట్ అటాక్ వచ్చినది పని అయిందనమాట. ఈ గురువుగారు పొగిడే కొద్దీ వీడు వచ్చిపోయాడు, వసే పనికి మారిందానా, చింపిరి చుట్టుదానా, ముదమష్టపుదానా, గురువు గారికి చీర పంచే నీళ్లు ఇలా తిట్టేయడం మొదలెట్టాడు. వీడు తిట్టినప్పుడల్లా వాడు 1, 2, 3, 4 రాసుకుంటుంది గోడ మీద. పాప ఈ తెలియదు వీడికి. ఇంతలో భోజనాలు వచ్చాయి. ఏమే నీచురాల, ఏం ఆకువేయు అనగానే ఆకు వేసింది. ఇంకో 2-3 తిట్లు తిట్టాడు. ఆవిడ లెక్కేస్తోంది, ఆకు వేసినప్పుడు, కూర వేసినప్పుడు లెక్కేసింది. ఆ కన్నా 99 పూర్తయ్యాయి, 100 కూడా పూర్తయిపోయింది. 100 తిట్లు అయ్యాయి కదా, ఈయన చూసుకోవట్లేదు. జ్యేష్ఠ మొహందాన వేడి చారు పట్టుకురావి అన్నాడు. ఇది 101. వెంటనే ఆవిడ కొండ పట్టుకొచ్చి వేడి వేడి చారు కొండ ఆయన నెత్తి మీద, గురువుగారి నెత్తి మీద డామని కొట్టేసింది. కొండ పగిలిపోయి మొత్తం చారంతా ఇద్దరి మీద పడిపోయింది, మొహం మండిపోయింది. పైగా గురువుగారి భార్య చారులో ఎక్కువ కారం వేయింది, ఇది కారం కూడా వేసింది. ఎక్క రాయలసీమ కారమును గుంటూరు కారము కూడా వేసేసింది. ఇక చూడండి, ఇద్దరి కళ్ళు మండిపోయాయి, వేడి చారుకు బొబ్బలు వచ్చేసాయి, తలలు పగిలాయి. ఎంతలో ఈ ఇద్దరు ఏడుస్తుంటే కుయ్యో ముర్రమని తే కొండకు 5 రూపాయలంది అనగానే గురువుగారు ఉత్తరాపోసన కూడా పట్టుకుండా లేచిపోయారు. విస్తరాంగ దగ్గర నుంచి ఉత్తరాపోసన లేదు, దక్కిన పోసన లేదు, పరిగెత్తి బయటికి పోతూ ఉంటే శిష్యుడు గురువుగారు గురువుగారు అన్నట్ట. అప్పుడు ఆ గురువుగారు ఆగి, అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే, మమ భార్య మహాసాధ్వి భాండమూల్యన్నయాచతే. ఒరే శిష్య, ఎన్నో 100 కొండలు, అనేక శతభాండాన్ని, కొన్ని 100 కొండలు భిన్నాని మమ మస్తకి నా నెత్తి మీద పగిలాయి, కానీ మీ ఆవిడకంటే మా ఆవిడే పతివ్రత, మమ భార్య మహాసాధ్వి. ఎందుకంటే కొండ నెత్తి మీద పగలగొట్టాక భాండమూల్యన్నయాచితే, కొండకి డబ్బు అడగలేదు, నీ మొహం మండ, మీ ఆవిడ కొండ పగలగొట్టి 5 రూపాయలు అడుగుతోంది నన్ను పైగా. ఆహా నువ్వురా శిష్యుడు అంటే ఇదే దక్షిణ అని పారిపోయాట. మళ్ళీ ఆయన జీవితంలో దక్షిణ అడగలేదు, వీడు కూడా ఆ దక్షిణ చెల్లించలేకపోయాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, తొందరపడి తిడతారు కానీ తిడుతున్నప్పుడు అనకథ లెక్కలు ఉంటాయని తెలియదు. శిశుపాలుడు అలా తెగతిట్టాడు, వాడి తప్పులు 100 పూర్తయ్యాయి. 100వ తప్పు పూర్తవడంతో వెంటనే కృష్ణుడు ఇక ఆపు అన్నాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మన చేతి నుంచి దివ్యమైన సుదర్శన చక్రం అవక్ర పరాక్రమంతో విక్రమించి చూస్తూ ఉండగా వాడి శిరస్సుని, ఆ నీచక్రముడి శిరస్సుని తెగి తెగ్గొట్టి అవతల పారవేసింది, నరికి అవతల పారవేసింది. వాడి తలలా తెక్కింద పడిపోయింది. అప్పుడు వాడి శరీరంలోంచి బొటన వేలంతా ఒక జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. ఎప్పుడు వాడు హరి సాధింతు, హరిన్ గ్రసింతు, హరి ప్రాణాంతంబునొందింతు, తా హరికిన్ వైరి నటంతు, వీడు పశు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగున్. వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా చచ్చేదాకా హరిని సాధిస్తాను, హరిని పట్టుకుంటాను, చంపుతాను, నేను హరికి మహాశత్రువుని, ఈ శ్రీహరిని సర్వనాశనం చేసేదాకా నిద్రపోను అని నిరంతరం హరి 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 అని తిట్టి 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 హరిం అన్నాడు. దాంతో హరిలో కలిసిపోయాడు. ఇది వైరభక్తి అంటారు. ఈ విధంగా శిశుపాలుడు మరణించాక అందరూ బ్రహ్మానంద భరితులైపోయారు, శ్రీకృష్ణుడి పూజించారు. ఇది శ్రీకృష్ణ విజయం. శిశుపాలుడికి జీవిజీవుల్లో ఒకడికి శాప విముక్తి కలిగించిన దివ్యకథ. ఇది వింటే తెలిసి కానీ తెలియక కానీ పరమాత్మ ఎడల మనం చేసిన అపరాధాలు క్షమింపబడతాయట. ఏమో తెలుసో తెలియకో మనం భగవంతుడికి ఏ అపరాధం చేస్తున్నామో అపరాధాలన్నీ పోతాయి. చెప్పడందరూ, అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్స పరమేశ్వర. దాసోయం అనాలి, అయం అంటే వీడు, తనను చూపించుకుంటూ వీడు నీ దాసుడు అనుకుని నన్ను క్షమించు, దాసోహం కాదది. అందువల్ల దాసోయం అనకుండా చాలామంది దాసోహం అని చెబుతున్నారే, ఇక్కడ అది కుదరదు. అంటే దాసోయం ఇతి మా అమ్మత్వ, నన్ను వీడు నీ దాసుడు అని భావించి క్షమించు అని దాని అంతరార్థం అన్నమాట.